రామగుండం ఫర్టిలైజర్స్ వారి సహకారంతో అను రేడియో సమర్పిస్తున్న పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి వచ్చేశారు డాక్టర్ పిఎన్ శివప్రసాద్ గారు. వారు గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రంలో సాయిల్ సైంటిస్ట్ గాను అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ గా కూడా పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళు మన స్టూడియోలో ఉన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా వారు ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశము భూసార పరిరక్షణ, రైతులు ఏ విధంగా భూసారాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి అంశం మీద మాట్లాడతారు. ముందుగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, సార్ నమస్తే అండి.
నమస్కారం.
మీరు భూసార పరిరక్షణ రైతు సోదరులకి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
తప్పకుండా మేడం. ముందుగా శ్రోతలందరికీ నమస్కారం అండి. మేడం గారు చెప్పినట్టు నా పేరు డాక్టర్ పిఎన్ శివప్రసాద్. ఇప్పుడు మనము డిస్కస్ చేసుకునేది ఏంటంటే సాయిల్ హెల్త్, భూసార పరిరక్షణ. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భూసార పరిరక్షణ అనేది చాలా అవసరం కాబట్టి దాని మీద చాలా కార్యక్రమాలు అట్లనే రైతులకు తెలియజేయడానికి చాలా 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 చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే మనకు సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది కూడా చేస్తున్నారు. ఇవంతా చేయడానికి మనకు ముఖ్యంగా ఎందుకు మనము సాయిల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే నేల సంరక్షణ మనము ఎందుకు ఆలోచిస్తున్నాము, ఎందుకంటే నేల సంరక్షిస్తేనే అది మనమును సంరక్షిస్తుంది అనేది విషయము అందరికీ తెలిసిందే. ఎందుకనగా ముందు మనకు 1960, 62, 64 ఆ పీరియడ్లో మన దగ్గర హై ఈల్డింగ్ వెరైటీస్ అనేటి అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు లేవు. అప్పుడున్న జనాభాకి ఆ నేల సారం ఉపయోగించుకొని మనము నేలలో పండించుకునే వాళ్ళము. తర్వాత ఆర్థిక మనకి క్లైమేట్ చేంజ్, తర్వాత మనకు 1964 ఆ క్షామం ఎక్కువైపోయి మన దగ్గర ఉన్న వంగడాల ద్వారా పెరుగుతున్న జనాభాకి మనము ఆహారం సప్లై చేయలేని పరిస్థితుల్లో అప్పుడు పద్మశ్రీ డాక్టర్ స్వామినాథన్ సార్ గారు ఇండియా నుంచి నేతృత్వం వహించి మనకు అధిక వంగడాలైన వరిలో మనకు గోధుమల్లో తీసుకొని వచ్చి మన భారతదేశము ఆహార కొరత లేకుండా చేయడానికి చాలా కీలక పాత్ర వహించి అప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకు తీసుకొని వచ్చేసారు సార్. కాబట్టి మనకు 1964, 65 ఆ పీరియడ్నే మనము గ్రీన్ రెవల్యూషన్, పచ్చ రెవల్యూషన్ అనేది చేస్తానండి. హరిత విప్లవం అంటారు కదా అది అండి, అంటే గ్రీన్ రెవల్యూషన్. అగ్రికల్చర్లో ఒక బూమ్ అనేది క్రియేట్ అయిపోయింది. అప్పటి నుంచి మనకు దిగుబడులు చాలా విపరీతంగా పెరిగాయి. ఇప్పటికైతే మనకు కావాల్సినంత ఆహారం లభ్యమైపోతుంది. క్వాంటిటీ అంటే మనకు కావాల్సిన ఆహారం లభ్యమవుతుంది, కానీ ఈ పెరుగుతున్న ఈ కాలంలో మనకు నాణ్యం అయిన ఆహారం అనేది తగ్గుతా పోతుంది. అంటే ఓన్లీ క్వాంటిటీ అంటే మనకు సైజ్ మాత్రమే పెరుగుతుంది, అంటే క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆహార నిల్వలు ఉన్నాయి, కానీ పోషకాలతో కూడు ఆహార నిల్వలు లేదు. దీనికి కారణం ఏంటంటే నేల యొక్క సత్తువ తగ్గిపోవడం. ఎందుకంటే మనకు 1960, 65, 70 అంటే స్టార్టింగ్ పచ్చ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఒక కేజీ రసాయనిక ఎరువు వేస్తే మనకు 13.8 కేజీల ఆహార ధాన్యం అనేది మనకు మన నేల నుంచి వచ్చేది. అదే ఇప్పుడు మనకు ఒక కేజీ ఎరువుకు గాను 3.8 కేజీల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అంటే ఒక 40-50 సంవత్సరాలలోనే ఇంత రకమైన వ్యత్యాసము మన నేల నుంచి మనము చూస్తున్నాం. అంటే మనము నేలకి మనము ఎరువులు ఇచ్చినా కూడా పంట సంగ్రహించే శక్తి తగ్గిపోతుంది. అంటే బేసిక్గానే నేలలో సత్తువ తగ్గుతూ ఉంది. కనుకనే సేవ్ సాయిల్స్ అనే కాన్సెప్ట్ ఉద్యమము లాగా దేశం మొత్తము జరుగుతూ ఉంది. సేవ్ సాయిల్స్ అంటే నేలని మనము రక్షించుకోవాలి, నేలను రక్షిస్తేనే అందులో పండించే పంటకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి, తద్వారా మనిషి యొక్క ఆరోగ్యము మెరుగుపడి మనకు కావలసిన శక్తి కానీ వస్తుంది. ముఖ్యంగా ఈ సేవ్ సాయిల్ ని ఎందుకు చేయాలి అనేది మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రకృతిలో బాగా రకరకాల వైపరీత్యాల వల్ల బాగా అఫెక్ట్ అవుతూ ఉండే ఏంటంటే నేలని. ఎందుకంటే మనకు వానలు సక్రమంగా పడట్లేదు, పడితే ఎక్కువగా పడుతున్నాయి. పడినప్పుడు విచక్షణారహితంగా మన రైతులు కూడా ఎటువంటి అవగాహన లేకుండా, అంటే నేల సారం ఎంత ఉంది ఎంత లేదు అనేది తెలుసుకోకుండా విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, కలుపు మందులు, పురుగు మందులు నేలలో వేయడం, ఒకే రకమైన పంటని అదే నేలలో వేస్తూనే ఉండడం, అంటే పంట మార్పిడి చేయకపోవడం ఒకటి, తర్వాత ఎటువంటి సేంద్రియ పదార్థాలను నేలకి అందించకపోవడం. సేంద్రియ పదార్థాలు అందించాలంటే ఇప్పుడు ఆవు పేడ కానీ, తర్వాత కోళ్ళ పేడ కానీ, వర్మీ కాంపోస్ట్ కానీ, ఇలాంటివి పచ్చరొట్టి ఎరువులు కానీ ఇలాంటివి వేసుకోకుండా నేల యొక్క సహజత్వాన్ని వదిలేయడం అన్నమాట. ఇవన్నీ వేయకపోతే మనకు నేలలో యొక్క బయలాజికల్ ప్రాపర్టీస్, అంటే మనకు జీవ సంబంధించిన లక్షణాలు తగ్గుతాయి. దీనికి కారణం ఏంటంటే మనకు వైట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత తగినంత పాల ఉత్పత్తి అనేది పెరిగింది. అలాగనే రైతులకి సులభంగా ఈ పాలు మార్కెట్లో అవైలబిలిటీ ఉండడం, వాంట్ల పశుపోషణ కొంచెం కష్టంగా అవ్వడం వలన కంప్లీట్గా మన భారతదేశ రైతులు కానీ, మన రాష్ట్రంలో ఉన్న రైతులు కానీ లైవ్ స్టాక్ నుంచి కంప్లీట్గా అగ్రికల్చర్, అంటే మనకు పాడి పశు ఇవి రెండు కలిస్తేనే సమగ్ర వ్యవసాయం, అందులో ఏ ఒక్కటి తగ్గినా కూడా తగ్గినట్టే. ఇక్కడ ఏమైపోయిందంటే ఓన్లీ పాడి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ పశువుల మీద వదిలేశారు. కాబట్టి ఆ పశు వ్యర్థాల ద్వారా వచ్చే ఎరువులని నేలకి అందించడంలో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి దీని ద్వారా నేలలో జీవ సంబంధించిన లక్షణాలని తగ్గిపోవడం అన్నమాట. ఇవన్నీ కారణాలు ఎందుకు మన నేల సారం తగ్గిపోవడానికి. తర్వాత మనము ఎందుకు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, మనకు తెలుసు మొక్క ఎదుగుదలకి కావాల్సిన మొత్తం 17 రకాల ఎలిమెంట్స్, అంటే 17 పోషకాలు. అందులో ప్రథమ పోషకాలు ఉంటాయి, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు, అన్నీ మొత్తం కలిపి మనకు 17 ఉంటాయి. ఈ 17లో నుంచి మనకు 3 గాలి నీరు ద్వారా అందుతాయి, కార్బనం కానీ హైడ్రోజన్ కానీ ఆక్సిజన్. మిగిలినవి అన్నీ నేల ద్వారానే మనకు అందాలి మొక్కకి. నేల ద్వారానే మొక్కకు అందాలి అన్నప్పుడు నేలలో సూక్ష్మజీవులు బాగా ఉండి సేంద్రియ కార్బనము బాగా ఉంటేనే సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి ఉన్నప్పుడే నేలలో స్థిరీకరించబడిన మూలకాలు వేరు వ్యవస్థ ద్వారా నీటిలో కరిగి మనకు మొక్కలకి అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ సూక్ష్మజీవులు లేకపోతే మనము ఇప్పుడు వాడుతున్న రసాయనిక ఎరువుల ద్వారానే, ఎందుకంటే ఇప్పుడు మన మార్కెట్లో దొరికే రసాయనిక ఎరువులన్నీ నీటిలో సులభంగా కరిగేటివే కాబట్టి నీటితో పాటే కరిగి ప్రస్తుతము మనకు పంట దిగుబడులు అనేటివి వస్తున్నాయి. కానీ మనం అనుకున్నట్టు, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు 1960కి 2020కి, చూడండి ఈ తక్కువ గ్యాప్లోనే ఒక కేజీ ఎరువు నుంచి 14 కేజీల దిగుబడి వచ్చేది, ఇప్పుడు 1 కేజీ ఎరువు నుంచే 3.5 కేజీలు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా ఆ రెస్పాన్స్, అంటే పంటకి ఎరువుల అని వేసినా కూడా పంట తీసుకునే పరిస్థితుల్లో డెవలప్ అవుతుంది. కాబట్టే మనము ప్రతి ఒక్కరము నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము నేలని పరిరక్షించుకోవాలి. ఏ విధంగా ఈ నేలని పరిరక్షించుకోవాలి? ఈ నేలని పరిరక్షించుకునేది రకరకాలుగా పరిరక్షించుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది కరెక్ట్ టైం, అందరూ చాలా వరకు పంటలు కోసేసి రెడీగా నేలలను అలాగనే పెట్టి ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో సమ్మర్లో మనము ఎప్పుడైనా సాయిల్ టెస్టింగ్, అంటే మట్టి పరీక్షలు చేయించుకోవాలి. ఫస్ట్ మట్టి పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలనేది చాలా సులభతరమైంది. అంటే ఒక ఎకరాకి ఒక 10 నుంచి 12 ప్లేసుల్లో మనం V ఆకారంతో మట్టిని తీసుకొని దాన్ని చతురాకర్ష పద్ధతిలో క్వాడ్రంట్ అంటే నాలుగు భాగాలుగా విభజించి అందులో ఒకటి మూడో భాగం తీసేసి రెండు నాలుగో భాగం కలిపేసి ఆ విధంగా చేసుకుంటూ ఒక అర్ధ కేజీ సాయిల్ వచ్చే విధంగా తీసుకొని వచ్చి ల్యాబ్లో ఇచ్చేస్తే ఆ ల్యాబ్లో మీ నేలలో ఏ రకం పోషకాలు ఉన్నాయి, ఏమి ఉండేదని తెలుస్తుంది. దానిని ఉపయోగించుకొని మనము రసాయనిక ఎరువులను వేసుకోవాలి. ఎప్పుడైనా మనము సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ రికమెండేషన్ అంటారు, భూసారాన్ని బేస్ చేసుకొని రసాయనిక ఎరువులు వాడడం ఫస్ట్ చేయాల్సిన పద్ధతి ఇది. రెండోది, ఓన్లీ ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ మీదనే కాకుండా సమగ్రంగా జీవన ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్స్ అనేటివి ఉంటాయి, ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఈ మన దిబ్బ ఎరువు కానీ, వర్మీ కాంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, మన దగ్గర ఏ వసతి ఉంటే అలాగా చేసుకోవడం కానీ ఉపయోగించుకోవాలి. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు, ఇప్పుడు జనుము, జీలుగ ఇవి ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా మన గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో ఎక్కువగా మనకు వరి, తర్వాత కమర్షియల్ క్రాప్స్ అయిన చిల్లీ, తర్వాత మనకు ఒకవేళ ఈ పచ్చి రొట్టె ఎరువులు కూడా విత్తనాలు మార్కెట్లో అవైలబిలిటీ లేదు అని అనుకున్నప్పుడు పచ్చి ఆకు ఎరువులు తప్పకుండా వేసుకోవాలి. పచ్చి ఆకు ఎరువులు అంటే ఇప్పుడు మనకు వేప ఆకులు కానీ, జిల్లేడు కానీ, తర్వాత మనకు పొంగామియ కానుగ ఆకులు కానీ ఇవంతా మనము నేలలో వేసుకొని చేసుకోవాలి. ఇవి అవైలబిలిటీలో లేవు, ఆవులు ఇలాంటివి, గేదెలు ఇలాంటిది ఏదన్నా ఉంటే బయో స్టిమ్యులెంట్స్ని తయారు చేసుకోవడం అంటే ఇప్పుడు మీరు వింటుంటారుగా సహజ వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. అందులో ఏంటంటే గో ఆధారిత వ్యవసాయం అనేది కూడా బాగా పాపులర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆవు పేడని, ఆవు యూరిన్ని కలెక్ట్ చేసేసుకొని దాని ద్వారా మనము ద్రవణాలు అంటే జీవామృతం కానీ, బీజామృతం కానీ, ధ్రువ జీవామృతం కానీ, ఘన జీవామృతం కానీ ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి రకరకాల పద్ధతిలో మనము చేసుకోవాల్సింది ఉంటుంది. ముఖ్యంగా సూటి ఎరువులని వాడాలి, కాంప్లెక్స్ ఎరువుల జోలికి పోకూడదు. నేల సారం బాగా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే విచక్షణ రహితంగా ఈ రసాయనిక ఎరువులు వాడడము. రెండోది ఏంటంటే ఇవి ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడి వాడి వాడడం వల్ల రెస్పాన్స్ రేషియో అనేది పంటకి తగ్గిపోతుంది, రైతులకి బర్డన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువులు, ఈ కాంప్లెక్స్ ఎరువులన్నీ మార్కెట్లో బాగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏ బస్తా కానీ మనకు 1100 కన్నా తక్కువగా లేదు. కనుక ఈ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ని కొంచెము మోతాదుని తగ్గించుకొని ఓన్లీ విత్తనం వేసే ముందు మాత్రమే కాంప్లెక్స్ ఎరువుల జోలికి పోవాలి. పంట చేలో ఉన్నప్పుడు అంటే పంట మధ్యలో ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు మనము పంటకు వేయకూడదు. ఎందుకంటే ఈ ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరము, పొటాషు ఇందు ఈ మూడిట్లో పంట ఎదుగుదలకి కావాల్సినవి చాలా ముఖ్యమైన పనులన్నీ ఈ మూడు ఎలిమెంట్స్ అనేటివి చేస్తాయి. ఇందులో భాస్వరము అనేది వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేసే ఎలిమెంట్ కాబట్టి ఇది మనము విత్తనం వేసే ముందే వేసేసుకుంటాము. తర్వాత మధ్యలో మనము ఒకవేళ వేసినా కూడా భాస్వరం అనేది మనకు పెద్దగా పంటకు ఉపయోగపడదు. ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో ఇప్పుడు 20-20-20 కానీ, 28-28-28 కానీ వీటిలో ఏంటంటే మధ్యలో ఉన్న 28 అనేది భాస్వరంకు సంబంధించిందే కాబట్టి అవి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అంటే ఏంది, పంటకి కావాల్సిన మోతాదులో మనం ఇవ్వకుండా ఒక ఎలిమెంట్ని ఎక్కువగా వేసినట్టే అయిపోతుంది అన్నమాట. ఈ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్లనే ఒక మూలిక ఎక్కువగా అయిపోతే ఇంకోటి తగ్గుగా అయిపోతుంది. ఈ ఫాస్ఫరస్ ఎక్కువగా నేలలో అట్లనే ఈ ఫర్టిలైజర్స్ వేయడం వల్లనే మనకు 45-50% భారతదేశ నేలల్లో అన్నిటిలో సూక్ష్మ పోషకమైన జింక్ డెఫిషియన్సీ అనేది కనపడుతూ ఉంది. ఎందుకంటే ఒకటి ఎక్కువ అయిపోతే దాని ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంకో దాని మీద తక్కువగా ఉంటుంది. ఈ సమతుల్యతను పాటించడానికి మనము సూటి ఎరువులైన యూరియా కానీ, ఎస్ఎస్పి కానీ, ఎంఓపి అనేది వాడాలి. రెండోది, చాలామంది రైతులు మనకు ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటిలో 20-20-0, 28-28-0 ఇవి బాగా కొంచెం చీప్గా దొరుకుతున్నాయి. రెండోది 20-20-0-13 అంటే ఇది 20-20-0-13 అనేది మనకు నూనె గింజల కోసము ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువు. ఎందుకంటే దాంట్లో లాస్ట్ సల్ఫర్ ఉంటుంది కాబట్టి నూనె శాతం పెరగడానికి ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువు. కాబట్టి అది ఎతకచ్చి వరి పొలాలలో వేయడము, దాని ద్వారా సల్ఫర్ ఎక్కువైపోయి టాక్సిసిటీ వచ్చేసి మనకు వేరు వ్యవస్థ వరిలో కుళ్ళిపోయి కుళ్ళిపోయిన కోడిగుడ్డు రూపంలో వాసన రావడము, పంట ఎదిగిపోవడము, ఎర్రగా మాడిపోవడము ఇలాంటివి మనము చూస్తున్నాం. ఇదంతా ఎందుకంటే సమతుల్యమైన అంటే బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ వేయకపోవడం వల్ల కారణం అన్నమాట. కాబట్టి మనం రైతాంగము కంపల్సరీగా ఐఎఫ్ఎస్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, ఐఎన్ఎం ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను, సమగ్ర పశువులని కూడా ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకునే దాని ప్రకారం చేసుకోవాలి. ఈ ఐఎన్ఎం ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సమగ్ర పోషక యాజమాన్యం, రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, తర్వాత జీవన ఎరువులు, ఈ సమూహంలో ఏవో కొన్న ఒక 3-4 కాంబినేషన్స్తో అయినా తప్పకుండా వేస్తేనే మనకు నేల అనేది సారవంతం అవుతుంది. ఈ నేలను ఎందుకు సారవంతం చేయాలంటే ఈ సూక్ష్మ పోషకాలు అందాలన్నా లేకపోతే ప్రధాన పోషకాలు అందాలన్నా ఈ సూక్ష్మ జీవులు నేలలో స్థిరీకరించబడిపోయి ఉన్న రూపం నుంచి మొక్కలకి లభ్యమైన రూపంలోకి మార్చాలంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్లే అవుతుంది. ఈ న్యూట్రియంట్ సైకిల్ అంటారన్నమాట. అంటే నేలలో ఉన్న పోషకాలు వేరే వ్యవస్థ ద్వారా మొక్కకు అంది, జరిగే ప్రక్రియ మొత్తము ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రోబ్స్ వల్లనే జరుగుతుంది, ఇది అది అన్నిటికీ మ్యాక్సిమం. కాబట్టి ఆ నేల యొక్క ఆ బయాలజీని మనం కాపాడితేనే నేల యొక్క రసాయనిక పద్ధతులు, నేల యొక్క కెమికల్ పద్ధతులు ఇవి అన్ని బ్యాలెన్స్డ్గా ఉండి నాణ్యమైన ఆహార దిగుబడులు వస్తాయి. మనకు నాణ్యమే చాలా ఇంపార్టెంట్. ఇంత కాన్సన్ట్రేషన్గా మనము నేల సారము పెంపొందించడం కోసము మనం మాట్లాడుకుంటున్నది ఎందుకు, మన భారత ప్రభుత్వము ఎందుకు ఈ రకమైన చర్యలని రైతులకు అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అనేది ఎందుకు అంటున్నారంటే మన దగ్గర కావాల్సినంత వనరులు ఉన్నాయి, కావాల్సినంత మనకు గోడౌన్లలో కానీ అన్నిట్లో మనకు ఆహార కొరత లేకుండా నిల్వలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ మీద మనము మన దేశ వస్తువులు బయట దేశాలకి అమ్మితే మనకు జీడిపి పెరగడంలో కానీ రెవెన్యూలో పెరగడంలో కానీ మన అది ఆహారం తీసుకుంటున్న మన భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలు కానీ వ్యాధి నిరోధక శక్తి కానీ పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ నాణ్యత లేకపోవడం వల్ల మన దేశంలో పండించే ఉత్పత్తులకి ఎక్స్పోర్ట్ పోయేటప్పటికి ఎక్కువ అధిక శాతంలో వాటిలో రసాయనాలు బయట పడడం వల్ల మనవి లాట్లు వెనక్కి వస్తున్నాయి. అది ఒక కారణమైతే ఇప్పుడు మన అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఒక పేషెంట్ ఏదో ఒక రకమైన డయాబెటిక్ లేకపోతే హైపర్ టెన్షన్ క్యాన్సర్లో ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా అయిపోవడం కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో అగ్రోకెమికల్స్ యొక్క కంటెంట్ ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువగా ఉండడం కూడా ఒక ప్రధానమైన కారణం. కాబట్టి వీటిని వీలైనంత వరకు తగ్గించుకొని ఎంత అవసరమో అంత వేసుకొని వీలైనంత వరకు రసాయనిక అంటే రైతు అనేవాళ్ళు మామూలుగా మనము అన్నదాత అంటాం. అంటే అతను ఉత్పాదకతను పెంచే అతను అన్నమాట. అటువంటి రైతు మనకు ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో కన్స్యూమర్ అంటే ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తిదారుడు కాస్త కొనుగోలుదారుడుగా మారుతున్నారన్నమాట. రైతు అనేవాడిని ఉత్పత్తిదారుడు అంటాం మనము. అతను కొనుగోలుదారుడుగా మారుతున్నాడు. ఏమి కొనుగోలు చేస్తున్నాడంటే విచక్షణారహితంగా ఈ కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మార్కెట్లో కొని పొలంలో వేస్తున్నాడు. ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు రావడం వల్ల అతనికి అధిక దిగుబడి కానీ మామూలు దిగుబడి రాకుండా ఏమన్నా నష్టం జరిగితే ఆ కొనుగోలుదారుడికి తీర్చాల్సిన అప్పులు ఎక్కువైపోయి దిగుబడి రాక ప్రాబ్లంలో ఫేస్ అవుతున్నాడు. ఇది మనకు ఉన్న కంట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇదే ఫార్మర్ సూసైడ్స్ ఇవంతా కారణానికి కారణం ఏంటంటే ఇవే. ఎందుకంటే అతను ఉత్పత్తిదారుడు కాస్త కొనుగోలుదారుడుగా అవుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే నేలలో కావాల్సిన సత్తువ, తర్వాత క్లైమేట్ యొక్క చేంజెస్, వీటికి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనము నేలని చాలా వరకు పరిరక్షించుకోవాలి. కాబట్టి క్లుప్తంగా రైతులు నేల సారం పెంపొందించుకోవడానికి చేయవలసిన పనులు, ఒకటే పంట మీద కాకుండా పంట మార్పిడి చేసుకోవాలి. రెండోది కవర్ క్రాప్స్, అంటే ఎప్పుడు 365 రోజులు నేల మీద ఏదో ఒక పంట ఉండే విధంగా, తీగ జాతులు లేకపోతే ఏదో ఒకటి ఉండే విధంగా చూసుకోవాలి. రెండోది మల్టీ టైడ్ క్రాపింగ్, అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఎత్తుల్లాగా ఉండేటివి అంతర్ పంటలు. ఇప్పుడు రెండు కందులు వేస్తే మధ్యలో మినుము వేయడం కానీ, వేరుశనగ వేసిన దానికి కంది వేయడం కానీ, వరి చేలల్లో కూడా గట్లు చుట్టూ కందు ఏదో ఒకటి వేయడం కానీ, ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే మిగిలిన మిత్ర పురుగు ఒకదానికి హానికర పురుగులు ఒకదానికి మిత్ర పురుగుల్లాగా మారుతాయి అన్నమాట. ఈ రకంగా చేసుకోవాలి. తర్వాత సాయిల్ కన్జర్వేషన్ టెక్నిక్స్, అంటే మన చుట్టూ మనకు షెల్టర్ బెడ్లు కానీ ఎక్కువగా వాళ్ళు ఉన్న దగ్గర ఒక గట్ట వేయడం, ఎందుకంటే వాన పాడు పన్న ఎత్తు నుంచి పొలం వరకు నీళ్ళు వచ్చేటప్పటికి మనకు పైనుంచి సారవంతమైన మట్టి అంతా కొట్టుకొని పోనీయకుండా చేసుకోవాలి. మన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో అంతా ఫ్లాట్ ల్యాండ్స్ కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి రైతులు సేంద్రియ పదార్థాలని తప్పకుండా వాడాలి. సేంద్రియ పదార్థాలు తగిన మోతాదుల్లో లేకపోయినా ఉన్న ఎంత దొరికితే అంత దాన్ని చూసుకొని దాన్ని ఎన్రిచ్మెంట్ దాన్ని మిగిలిన మైక్రో ఆర్గానిజమ్స్ అయినా తో మనము మల్టిప్లై చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ జీవన ఎరువులు బయో ఫర్టిలైజర్స్ మనకు ఏఆర్ఎస్ అమరావతిలో కానీ గుంటూరు లామ్లో కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడులో కానీ ఈ జీవన ఎరువులు దొరుకుతాయి. ఏది జీవన ఎరువులు, నత్రజని స్థిరీకరించేటివి ఉంటాయి, భాస్వరాన్ని కరిగించేటివి ఉంటాయి, పొటాషియాన్ని మొబిలైజ్ చేసేటివి ఉంటాయి. అదే అజోస్పైరిల్లము, మనకు పప్పు గింజల్లో అయితే రైజోబియము, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ దొరుకుతాయి. వీంట్లని రెండు రూపాలలో మనకు అవైలబిలిటీలో దొరుకుతున్నాయి. ద్రవ రూపంలో ఉంటున్నాయి, అలాగే పౌడర్ రూపంలో ఉంటున్నాయి. వీంట్లని మన ఒక దగ్గర ఉన్న ఎరువులో మల్టిప్లై చేసుకొని తద్వారా మనము నేలకి అందించడం ద్వారా చాలా ఉపయోగకరమైన ప్రయోగాలు చేసుకోవచ్చు. రెండవది ఎటువంటి పశువు సంపద లేనప్పుడు రైతులు కావాల్సిన మోతాదులో ఈ వేప చెక్క కానీ మార్కెట్లో దొరుకుతుంది, ఆ వేప చెక్కను కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో వర్మీ కాంపోస్ట్ కూడా దొరుకుతుంది, వాంట్లని తీసుకోవచ్చు. వాంట్ల ద్వారా కూడా మనము ఈ బయో ఫర్టిలైజర్స్ జీవన ఎరువులు ద్రవ రూపము కానీ యాజ్ వెల్ యాజ్ మనకు పౌడర్ రూపంలో ఉన్నవి కానీ మల్టిప్లై చేసుకొని వేసుకోవచ్చు. మామూలుగా ఎరువు అంటే ఆవు పేడ లాంటివి అయితే 4 టన్నులు ఒక ఎకరానికి వేసేది, ఈ బయో ఫర్టిలైజర్స్ ద్వారా ఎన్రిచ్ చేసుకునేది 200 కేజీలే ఒక ఎకరానికి సరిపోతుంది. కాబట్టి ఏదో ఒక రకంగా మనము సేంద్రియ పదార్థాన్ని నేలలో వాడాలి. ఈ మిర్చి కానీ, ఈ కాటన్ కానీ, ఆ తర్వాత వరి కానీ వీటిలో తప్పకుండా మనకు గ్రీన్ మెన్యూరింగ్, అంటే మనకు ఈ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అయినా జనుము కానీ జీలుగు కానీ వేసుకొని నేలలో కలి దున్నేసుకొని చేసుకుంటే నేల సారం అనేది పెరుగుతుంది. ఇందులో ఈ మిరపలో కానీ పత్తిలో కానీ వీంట్లలో ఏం చేస్తామంటే మనకు ట్రైకోడర్మ, సూడోమోనాసు ఇవ జీవ శిలీంద్ర నాశనులు, అంటే లోపల ఏదన్నా నేలలో మిగిలిపోయిన హానికరమైన గుడ్లుని కానీ అట్లావి అవశేషాలు ఏమన్నా ఉన్నా వాంట్లని నాశనం చేసుకునే కెపాసిటీ ఇవి ఉంటాయి. దీని ద్వారా చాలా వరకు ఈ విల్ట్ సింప్టమ్స్ అనేటివి తగ్గుతాయి. ఇంకా తర్వాత ఈ కంది ఇలాంటి వాంట్లలో మనకు ఫాస్ఫరస్లో వ్యామ్ అనేది కూడా ఉంటుంది, వెస్కులార్ ఆర్ వెస్కులార్ మైకోరైజా, ఇవి వేస్తే మంచి వేరు వ్యవస్థ బాగా బలంగా ఉండి మనకు నేలలో బాగా ఉంటాయి. కాబట్టి రైతులు తప్పకుండా ఈ సమగ్రంగా ఈ పంట మార్పిడి, నేల పరీక్ష చేయించుకొని దానికి తగ్గట్టుగా ఎరువులు వాడుకోవడం, ప్రధానంగా సూటి ఎరువులే వాడుకోవడం, ఓన్లీ మనకు అన్ని బ్యాలెన్స్డ్గా వాడడం, అంటే యూరియా వాడుకోవాలి, ఎస్ఎస్పి లేదా డిఏపి వాడుకోవాలి, పొటాషియం తప్పకుండా వాడుకోవాలి. ఎందుకంటే నాణ్యత పెరగాలన్నా, దిగుబడి కొంచెము తెగుళ్ళకి బెట్టలకి తట్టుకోవాలన్నా ఈ పొటాషియం ఎరువు అనేది తప్పకుండా వాడుకోవాలి. రసాయనిక ఎరువులతో పాటు సమగ్రంగా ఈ సేంద్రియ ఎరువులతో వాడుకోవాలి. అవసరం ఉన్నప్పుడు పంట మీద ఈ మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రేస్ కూడా వాడుకోవాలి. ఈ విధంగా తప్పకుండా ఫాలో చేయాలి. ఇది రైతులు నేలని పెంపొందించుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు. అదేవిధంగా నేలని సేవ్ సాయిల్ అంటే ఉత్తర రైతు మాత్రమే కాపాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి ధర్మము నేలను రక్షించుకోవడానికి. మిగిలిన పౌరుడు, ప్రతి సామాన్య పౌరుడు చేయాల్సిన నేల పరిరక్షణ చేయాల్సినవి కూడా గుర్తుపెట్టుకోవాలి. విచక్షణ రహితంగా ప్లాస్టిక్స్ని వాడకూడదు. అవి నేలలో వేయడం వల్ల నేలలు చాలా కలుషితమైపోతున్నాయి. తర్వాత మినిమం వాటర్ యూసేజు. తర్వాత నేలల్లో మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ఈ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏమవుతుందంటే సాయిల్ అంతా పొల్యూట్ అవుతుంది, వాటరు పొల్యూషన్ అయిపోతుంది. తద్వారా వాటర్ పొల్యూషన్ అయితే ఏముంటుందంటే ఈ ఇవంతా ఏవైనా హెవీ మెటల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ హెవీ మెటల్ కాన్సన్ట్రేషన్ పెరిగితే వాటర్లో పెరిగినా సాయిల్లో పెరిగినా అవి ఈ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి నేలని సంరక్షించుకోవాలి అనే భావన ఉండాలి. ప్రతి ఒక్కరూ అది మన స్కూలింగ్ నుంచే చేయాలి. దానికోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. అంటే నేల యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుంది, ఆ నేల ఎటువంటి టైప్స్ ఎటువంటి పంటలు పండిస్తాయి అనేది కూడా వాళ్ళకి స్కూలింగ్ లెవెల్ నుంచే వాళ్ళకి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుని బాధ్యత సేవ్ సాయిల్స్. ఎందుకంటే మనము రైతులు అయినా మనకు తెలిసింది ఏంటంటే ఫీడింగ్, మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫీడింగ్ ద సాయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫీడింగ్ ద ప్లాంట్. అంటే మనము నేలకి మాత్రమే మనం పోషణ ఇవ్వాలి. నేలకు పోషణ ఇస్తే ఆటోమేటిక్గా నేల మీద పండే పంటకి ఆ నేల అనేది పోషకం అనేది అందిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ పంట పోషణ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, నేల పోషణ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు రివర్స్లో మనము నేల యొక్క సారం అంటే నేల యొక్క పోషణ మనం చూసుకుంటే సరిపోతుంది. పంట పోషణ అనేది ఆటోమేటిక్గా ఆ నేలనే చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నేల సారం మీద మినిమం అవగాహన ఉండాలి. దీనికోసం మనము సాయిల్ టెస్టింగ్ చేసుకోవాలి. రెండోది విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు వాడకూడదు. మూడోది స్టాండింగ్ క్రాప్స్లో ఎప్పుడు కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ జోలికి మ్యాక్సిమం వెళ్ళకూడదు. వీలైనంత వరకు సమగ్ర వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. పశు పాడితో పశువును కూడా కంపల్సరీ ఇంటిగ్రేట్ చేసుకుంటేనే క్వాంటిటీతో పాటు క్వాలిటీ అంటే నాణ్యమైన దిగుబడులు వచ్చి ప్రపంచానికి దేశానికి మనము రాష్ట్రానికి తప్పకుండా మనము మన వంతు మనం సాయం చేసినట్టు అవుతుంది. ఆ ప్రొడ్యూస్ చేస్తే రానున్న సీజన్స్లో తప్పకుండా రైతులు అందరూ ఈ సమగ్ర వ్యవసాయం వైపు సేంద్రియ వ్యవసాయం వైపే మారడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టెప్స్ పడింది, ఆల్రెడీ జరుగుతూనే ఉంది. కాబట్టి చాలా వరకు కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రైతులు మారుతున్నారు. మోస్ట్లీ మనకు ఎడ్యుకేటెడ్ పర్సన్సే అంటే సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళే ఇటు సైడ్ మారుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాయిల్ హెల్త్ మీద అవేర్నెస్ ఉంది. కాబట్టి సాయిల్ని మనము కాపాడాలి. దానికి కావాల్సిన చర్యలు ఈ రకమైనటువంటి అన్ని స్టెప్స్ తీసుకుంటే రైతు ఎప్పటికీ ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తిదారుడుగానే ఉంటాడు. రైతు కొనుగోలుదారుడు కాకుండా ఉంటాడు. తద్వారా మనకు రైతు యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంది, మనకు తెలుసు మన దేశం మొత్తము రైతు వెన్నుముక అని అంటున్నాము, దాన్ని అలాగనే కొనసాగించదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు నేల సారం మీద, నేల యొక్క ఉత్పాదకతను పెంచడం మీద కెమికల్ ఫర్టిలైజర్స్ ఒకటే కాకుండా సమగ్రంగా పెంచుకోవాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాం. ఉన్న సీజన్ అంటే మార్చి ఏప్రిల్ మేలో రైతులు నేల సారం పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్టెప్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనకు వేసవిలో లోదుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లోదుక్కులు ఎందుకు చేసుకుంటామంటే లోపల నేలలో మిగిలిపోయిన మనకు మిగిలిన పంట అవశేషాలు పైనుంచి కిందికి వెళ్ళడము. తర్వాత రెండోది నేలలో పెట్టే గ్రుడ్లు అవంతా పైకి వచ్చేసేసి ఆ ఎండలకి అవి చనిపోవడము జరుగుతాయి. రెండోది ఇదే కరెక్ట్ సమయం మనకు మార్చి దాటింది ఏప్రిల్లో కడుగు పెట్టేటప్పటికి మనము సాయిల్ శాంప్లింగ్ అనేది తీసుకొని సాయిల్ శాంపుల్ని మనము టెస్టింగ్కి అనేది పంపించాల్సిన అవసరం ఉంటుంది. మనము పంటకి జూన్కి వెళ్ళేటప్పటికే ఆ శాంపుల్ టెస్ట్ అనేది మనకు జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణ చేసుకోవచ్చు, వేసవిలో లోదుక్కులు చేసుకోవచ్చు. తర్వాత ఈ వర్షాలు కానీ కొద్దిగా పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువులైన జనుము జులుగా మార్కెట్లో అవైలబుల్ నవధాన్యాలు ఏవి ఉంటే అవి మనం నేలలో వేసుకుంటే మనకు జూన్కి వచ్చేటప్పటికి సరిపోతుంది. ఈ బయో ఫర్టిలైజర్స్ ఈ ఏఆర్ఎస్లో కానీ ఇక్కడ కానీ మీరు ఎండెండించేసి తెప్పించుకోవాల్సిన అవసరము ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ బయో ఫర్టిలైజర్స్ని అంతా రెడీగా చేసుకొని ఇంకా బయో స్టిమ్యులెంట్స్ అవసరం ఎవరికైతే పాడి సంపద ఉంటుందో వాళ్ళు ఈ జీవన కషాయాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ప్రకృతి మీ ప్రకృతి ఆ సేంద్రియ వ్యవసాయం వైపే చూస్తున్న రైతులైతే ఇవన్నీ తయారు చేసుకొని రెడీగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి సాయిల్ టెస్టింగ్కి సాయిల్ శాంప్లింగ్కి సమ్మర్ ప్లోవింగ్స్ వేసే లోదుక్కులకి ఇవి చాలా అనువైన సమయం అన్నమాట. ఇవి చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు కాటన్ కానీ ఈ మిర్చి కానీ వేసేటప్పుడు కాస్ట్ కొంచెం ఎక్కువగా అవుతుంది అనుకున్నప్పుడు చాలామంది మార్కెట్లో చాలా ఈజీగా అవైలబిలిటీ ఉన్న ఎక్విప్మెంట్స్ అండ్ టూల్స్ ఉన్నాయి, అంటే ఈజీ ప్లాంటర్స్ ఉన్నాయి. రెండోది మనకు వరిలో వచ్చేటప్పటికి డ్రమ్ సీడరు వెదజల్లే పద్ధతి రెండు ఉన్నాయి, వాటి మీద అవగాహన డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ రెండిట్లో మనకు కూలీల కొరత అనేది కూడా తగ్గుతుంది. ఈ డ్రమ్ సీడర్ వల్ల మనకు ఈ కోనోవేటర్స్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. దిగుబడి రెండిటికి ఒకేలాగానే ఉంటుంది ఇంచుమించు, బట్ మేనేజ్మెంట్ అనేది డ్రమ్ సీడర్తో పోలిస్తే వెదజల్లే పద్ధతిలో కొంచెం కష్టంగా ఉంటుంది. డ్రమ్ సీడర్లో అయితే బాగా దుబ్బు బాగా చేసి వస్తుంది, కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చూసుకోవాలి. తర్వాత బయో ఫర్టిలైజర్స్ ప్రొక్యూర్ చేసుకోమని చెప్పాం ఆల్రెడీ. కాబట్టి ఈ రెండు నెలల్లో వ్యవసాయ పనులు ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. వేసవి లోదుక్కులు ఒకటి, రెండోది మట్టి సేకరణ చేసుకొని దాని యొక్క సారం తెలుసుకునేదానికి చేయండి. ఈ సాయిల్ టెస్టింగ్ అనేది మనకు గుంటూరు లాంలో జరుగుతుంది, కృషి విజ్ఞాన కేంద్ర గరికపాల్లో జరుగుతుంది, అట్లనే కొన్ని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీ శాంపుల్ని తీసేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ని తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు నెక్స్ట్ సీజన్కి ఏ పంట వేసుకుంటారో అంత సైంటిఫిక్గా వెళ్తే మీకు ఆశించిన రీతిలో దిగుబడులు అనేటివి వస్తాయి. తప్పకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే పశు సంపద తప్పకుండా చేయడానికి ట్రై చేయి. ఈ అవకాశం ఇచ్చిన ఏఎన్యు రేడియో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తాను.